நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். ஆ காலంలో బలిచక్రవర్తి కొడుకుల్లో కొడుకు భూలోకంలో సోణపురంలో ఉండేవాడు. నర్మదా నదీ తీరంలో ఉన్నది సోణపురం, చాలా గొప్ప పురం. ఓంకార క్షేత్రానికి వెళుతున్నప్పుడు దొరుకుతూ ఉంటుందన్నమాట. మాహిష్మతి, సోణ ఈ రెండూ కూడా నర్మదా నదీ తీరంలో ఉన్న పురాలు. బలిచక్రవర్తి యజ్ఞం చేసింది నర్మదా నదీ తీరంలో, అందుకే శర్మద నర్మద వరించ త్రోవన్ వటుడున్నంటాడు. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబుని వారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్ అని పోతన గారు అష్టమ స్కంధంలో పద్యం రాశాడు. రోజు ఒక 5 పద్యాలు చదవండరా, మీకు పుణ్యం ఉంటుంది. పోతన పద్యాలు కంఠస్థం చేయాలి, అప్పుడు మనకి ఎక్కడ లేని బలం వస్తుంది, శరీరం పవిత్రమవుతుంది, మనస్సుకి ధైర్యం వస్తుంది. ఎక్కువ వద్దు, కేవలం అష్టమ స్కంధం ఒకటి కంఠస్థం చేయండి చాలు, మీ జీవితం ధరిస్తుంది. ఇప్పుడేమో ఇలాగే అంటారు, చప్పట్లు కొడతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అయ్యి ఎందుకు వచ్చింది, అష్టమస్కంధం చదివితే మనకేం ప్రయోజనం అండి, ఎవడ శాలువా కప్పుతాడండి అనుకుంటే ఏం లాభం. కప్పుతాడు అష్టమస్కంధం రోజు స్టేజ్ మీద చదివితే, ఇప్పుడు నాకు కండువా వేసినట్టు రేపు వద్దు మీకు కూడా కండువా వేస్తారు, వేయకుండా ఎందుకుంటారు. చేసిన కృషి ఎప్పుడూ వ్యర్థం కాదు, కష్టపడి పని చేస్తే దానికి తగిన ఫలితం భగవంతుడిచ్చి తీరుతాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అటువంటి నర్మదా నదీ తీరంలో బాణాసురుడు రాజ్య పరిపాలన చేశాడు. వాడు బలిచక్రవర్తి భార్యల్లో ఒక భార్య పేరు కోటర. బలిచక్రవర్తికి భార్యలు చాలామంది ఉన్నారు, అందులో ఒక భార్య పేరు ఏమిటనమాట, కోటర. ఆ కోటరకి బలికి పుట్టినటువంటి వాడు బాణుడు. ఇంకొక ఆవిడ ఉందండు, ఆవిడ పేరు వింధ్యావళి, పరమసుందరి. యజ్ఞం చేసినప్పుడు ఈ వింధ్యావళే పక్కన ఉంటుంది. వింధ్యావళి దాతృత్వం ఎక్కువ కలిగింది, పరమ దాత్రి. కానీ ఈ కోటరకు అంత దాతృత్వం లేదు. బలికి కొడుకులు మొత్తం 100 ఆ 100 పెద్దవాడు ఈ బాణాసురుడు. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాక బలిచక్రవర్తి రాజయ్యాడు. ఈ బలిచక్రవర్తికి శివభక్తి, పరమశివభక్తి ఉంది. అతడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పించాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. 2 జోడించి ఆయనకు నమస్కరించి భక్తితో ఇలా ప్రార్థించాడు. శంకర భక్తమానసవ శంకర దుష్టమదాసురేంద్రన శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయతాండవ ఖేలన భక్త పాలన. శంకర, భక్తుల మనస్సులను వశం చేసుకునే తండ్రి నీకు నమస్కారం. దుష్టులు, అహంకారంతో ఉండేవాళ్ళు అయిన అసురులను నాశనం చేస్తావు. అహంకారం ఉంటే నాశనం చేసి పారేస్తాడు. ఆయన విషం తాగడం వల్ల కంఠమేమో నీలంగా ఉంటుంది, ఆయన శరీరం అంతా తెల్లగా ఉంటుంది. శివుడి శరీరం ఆపాదమస్తకం తెలిపి, తెలుపు నలుపు రంగులు రెండు సంకరంగా కలిసి ఉన్న మహాత్ముడివి, అంటే కంఠం నీలం, మిగతా శరీరం తెలుపు. అటువంటి నీకు నమస్కారం. శరీరానికి అందరూ బంగారపు నగలు ధరిస్తారు, నీవు మాత్రం సర్పాలనే ఆభరణాలుగా ధరించావు. పార్వతీదేవి హృదయం ఒక కలువ పువ్వు, ఆ కలువ పువ్వుని వికసింపచేసే కలువల బంధువువి చంద్రుడి వినువు. చంద్రుడు వస్తే కలువలు వికసిస్తాయి, నిన్ను చూస్తే పార్వతీ హృదయం అనే కలువ వికసిస్తుంది. యోగుల హృదయములు తామర పువ్వులు, ఆ తామర పువ్వులను వికసింపచేసే సూర్యభగవానుడి వినువు. తాండవ ఖేళన, తాండవ నృత్యం చేసేవాడ భక్త పాలన నీకు నమస్కారం. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ నీ పాదపద్మములకు నమస్కారం. దేవేంద్రుడు కూడా నీకు నమస్కారం చేస్తాడు. నీ చరిత్రం పవిత్రమైనది, నువ్వు సంతత పవిత్రుడివి. హాలాహలాన్ని కంఠంలో నిలబెట్టి ఆహారంగా సేకరించావు. సర్పరాజులను భూషణాలుగా భుజకీర్తులుగా ధరించావు. బాలచంద్రుణ్ణి జటాచోటం మీద ఆభరణంగా ధరించావు. భక్తుల్ని పోషిస్తావు. ఇక నీవు సొరవైరి విధ్వస్తుడివి, సోలహస్తుడివి, సురుచిరాకార భక్త మందిరాంగణ పారిజాత పరమసుందరాకారుడివి, భక్తుల హృదయములు అనే మందిరములలో నిరంతరం కల్పవృక్షంలో ఉంటావు. ఇందాక మీకు ఏం చెప్పాను, శ్రీకృష్ణుడు కల్పవృక్షాన్ని సత్యభామ పెరట్లో నాటాడు. ఎందుకు నాటాడు? పెరట్లో పారిజాతం ఉంటే ఎప్పుడు ఏది అడిగితే అది ఇస్తుంది. భక్తుల హృదయము అనేటటువంటి మందిర ప్రాంగణంలో పారిజాతం అట ఆయన. ఎప్పుడు భక్తుల హృదయంలో కల్పవృక్షంలో కొలువయ్యి వారు ఏమడిగితే అది ఇచ్చేస్తాడు. అడిగితే భార్యను కూడా ఇచ్చేశాడు కదండి ఆయన. ఇంకెంతకంటే గొప్ప దేవుడు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? ఎవడన్నా ఇస్తాడా అలాగా? పార్వతిని నాకు ఇచ్చేయి అన్నాడా లేదా రావణాసురుడు? పట్టుకుపో అన్నాడు ఆయన. వాడి కర్మ వాడేం బట్టి కడతాడు, తస్తాడు ఆవిడ చూస్తే. శివుడు కాబట్టి పార్వతీదేవి అందంగా ఉన్నా సుందరిగా ఉన్నా తట్టుకోగలడు, భయంకర మహాకాళిగా మారినా తట్టుకుంటాడు. మనం సుందర రూపాన్ని చూడగలం కానీ ఆ మహాకాళీ రూపాన్ని చూస్తే వణికిపోతాం. అందుకే కాళీ రూపంలో బెదిరించేవాడిని వెళ్ళిపోయింది ఆవిడ. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను దేవా. మదీయ వాంఛితము తేటపడం వినిపింతు నీకు. నీకేం కావాలో కోరుకో అన్నట్టు ఆయన. నా వాంఛితం చెబుతున్నాను విను, నాకు 1000 చేతులు ప్రసాదించు. ఉన్న 2 చేతులు చాలవు. ఈ 1000 చేతులు మహాబలంగా ఉండాలి. ఐరావతము తొండం కంటే కూడా బలంగా ఉండాలి ఈ చేతులు. ఇక నీవు పార్వతితో, కుమారస్వామితో, విఘ్నేశ్వరుడితో, నీ ప్రమథగణాలతో నా గేట్ కీపర్గా ఉద్యోగం చేయాలి. నా గుమ్మం దగ్గర కాపలా ఉండాలి. నువ్వే రేపటి నుంచి అన్ని పనులు చేయాలి. ఎవడన్నా లోపలికి రావాలంటే నిన్ను అడగాలి. నీకు నేను ఆహారంగా రోజు పిడికెడు బూడిది ఇస్తాను, విభూతి. గొప్ప జీతం చూసారా మరి? ఇదే అన్నాడు ఆయన. నీవు అద్రినందనతో పాటు పరివారంతో కాపలా కాయాలి. నువ్వు కాపలా కాస్తే నా నగరంలోకి మానవమత్తుడు రాలేడు. ఏమంటావు అనగానే, పాపం శివుడు నాలాంటి అమాయకుడు అండి బాబు, ఎలా బతుకుతామో తెలియదు మేము. సరే అలాగే నాయన ఏం చేస్తాం, ముందు 1000 చేతులు ఇచ్చానన్నాడు. వెంటనే కైలాసం విడిచిపెట్టి సపరివార సమేతంబుగా ఈ బాణాసురుడి కోట దగ్గరకు వచ్చి కోట గుమ్మం దగ్గర ఆ గేటు దగ్గర కాపలా ఉద్యోగం మొదలెట్టేట. ఇటువైపు విఘ్నేశ్వరుడు, పక్కన కుమారస్వామి, ఆ పక్కన నందీశ్వరుడు, ఆ పక్కనే నందీశ్వరుడితో పాటు శివుడు, మరో పక్కన సింహం, సింహం మీద కూర్చుని పార్వతి, ఇంకా ప్రమథగణాలు అందరూ అక్కడ కూర్చుని, ఆహా మాకెంత గొప్ప పోస్ట్ ఇచ్చావు శివ పరమేశ్వర, నీ పరివారం అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాము అన్నారు. ఒక్క రూమ్ లేదు. 236, 221 ఎక్కడ నా మొహం బయట, 6 బయట. కాబట్టి కొంచెం మనమేనయ్యాం. మనం వేళకు వచ్చేసరికి రూములు ఉంటున్నాయి. ఏదో 8 తలిపేసినా 9 వంట తలుపు తీస్తారు. అప్పుడైనా కాస్త ఎంత దొరుకుతుంది. అక్కడ ఏమీ లేదు, మొత్తం మూసిపారేశారు. పాపం అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 1000 సంవత్సరముల కాలం పరమాత్ముడు అక్కడ కాపలా ఉద్యోగం చేశాడు. ఈలోపు వీడు ప్రపంచమంతా జయించాడు తన బాహుబలంతో. ఈ చేతులకి తేట ఎక్కువైపోయిందట, 1000 చేతులు కదటండి. ఈ 1000 చేతులతో వీళ్ళు కొండను కొడితే కొండ పిండి అయిపోతుంది, దేని కొడితే అది పడిపోతుంది, ఏం చేయాలి? అందుకే మూర్ఖులకి వరాలు ఇవ్వకూడదు. ఒకరోజున శివుడి దగ్గరికి వచ్చాడు. పరమేశ్వర అనగానే పరమేశ్వరుడు వచ్చాడు. ఏం కావాలరా, మళ్ళీ వచ్చావేమిట్రా అన్నాడు. స్వామి చేతులు ఇచ్చావు, ఈ చేతులకి పని లేకుండా అయిపోయింది. తెగ పెట్టేసి తిండి పెట్టి కదలకుండా కూర్చుంటే బొజ్జ పెరగదు, అలాగే చేతులకు కూడా కదలిక లేక తీట పెరిగి ఈ తాట ఎవరు తీస్తారా అనిపిస్తోంది. బా ఎంత కష్టంగా ఉంది ఈ బరువు పోయడం. ఈ చేతులు ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఉపయోగపడవో చెప్పాడు. హుంకార కంకణ క్రేంకార సింజినీ టంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భస్వన్మండలగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు సూలాహతక్షతోద్వేలకీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదున్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగునుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరములు కరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే. ఇది పోతన గారి శైలి అంటే. ఈ చేతులతోటి ధనుస్సులు పుచ్చుకోవాలి. ఈ ధనుస్సు పుచ్చుకొని బాణం ఎక్కువ పెడుతూ ఉంటే నోట్లోంచి హుమ్ అనే శబ్దం రావాలి. యుద్ధం చేసే ముందు అరుస్తారులేండి పెద్ద పెట్టిన హుంకారం. చేతులకి కంకణాలు ఉంటాయిగా, ఈ కంకణములు ఒకదానికోటి తగిలి ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేస్తూ ఉండాలి. ఈ అల్లుతాడు లాగినప్పుడు అందులోంచి శబ్దం వస్తుంది, దాన్ని ఏమంటారు సింజినీ టంకారం, ధనుష్టంకారం అంటారు. ఈ శబ్దములతో యుద్ధం అల్లకల్లోలం అయిపోవాలి. హుమ్మని నోటితో అరుస్తూ ఉంటే, చేతి కంకణాలు కదిలిపోతూ ఉంటే, బాణం ఎక్కువ పెట్టి అల్లుతాడు లాగినప్పుడు అల్లుతాడు ఠంగ్ ఠంగ్ను మోగుతూ ఉంటే ఆ మోతకి శత్రువులు హడిలి పారిపోవాలి. అలా చేయగలిగితే చేతులు చేతులు, లేకపోతే చేతులు చేతులు కాదు చొప్పనాతులు. చేతిలో సోలం పుచ్చుకొని ఈ సోలంతో ఏనుగుల్ని గుర్రాల్ని శత్రువుల్ని పొడిచి పొడిచి పైకెత్తి విసిరేస్తూ ఉంటే అందులో నుంచి పెద్ద పెట్టున ఒక జలపాతం కారినట్టుగా రక్తం కారాలి. ఆ రక్తం అలా ప్రవాహంగా కిందకి కారుతూ ఉంటే అప్పుడు కదా ఈ చేతులు ఉన్నందుకు ఫలితం. చేతులతో సోలం పుచ్చుకొని శత్రువుల రక్తం చిందించలేని చేతులు బరువు తప్ప ఎందుకు ఇవి నాకు దరువు వేయడానికి కూడా మనకి రావట్లా. ఇక పెద్ద పెద్ద కత్తులు తీసుకుని ఆ కత్తులతో మహావీరుడైన రాజుల తలలు పట్ట 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 నరికవతల బారేయాలి. ప్రకాండ ఖండిత రాజమండలం మహారాజులందరినీ నరికవతలు బారేయాలి. అప్పుడు కత్తితో నరకగా 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 చేతులకు కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది. అలా వ్యాయామం చేయడానికి పనికిలేని ఈ చేతులు ఎందుకు? పిడికిళ్ళు బిగించి 1000 చేతులతో ఏనుగుల కుంభస్థలాల మీద బద 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 బాధేస్తూ ఉంటే ఆ బాధుళ్ళకి మొత్తం ఏనుగుల కుంభస్థలాలు పగిలిపోయి ఏనుగుల దంతాలు విరిగిపోయి తొండాలు పచ్చడయ్యి కింద కూలిపోతూ ఉండాలి. అలా ఏనుగుల్ని పిడికిటితో గుద్ది పడగొట్టకపోతే అప్పుడెందుకు ఈ బాహుబలం? ఇలాంటి యుద్ధం చేసేటటువంటి పరాక్రమ విక్రమ క్రమాన్ని చూపించేటటువంటి చేతులు చేతులు తప్ప అలా జరపలేని కరములు, కరము అంటే మిక్కిలి దుఃఖకరములు అవుతాయి తప్ప సంతోషకరములు అవుతాయా అన్నాడు వాడు. చేతులు లేకపోతే చేతులు ఇమ్మన్నావా, బలం లేకపోతే బలం ఇమ్మన్నావా, ఇప్పుడు ఈ బలంతో ఏమో నాకు ఇబ్బంది వస్తుంది చావగొట్టాలంటావా, ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు. ఏం చేయాలో చెబుతా విను, మరి కంగారు పడతావేం శివ, పూర్తిగా వినాలి. నేను ఈ చేతులు బరువు తగ్గడానికి, ఈ తీట తీరడానికి కొండల దగ్గరికి వెళ్ళి కొండలను కొట్టాను, బే కొండలు పిండైపోయాయి, చేతులకి ఇంకా వ్యాయామం సరిపోలేదు, ఏ శత్రువు నాతో యుద్ధం చేయలేకపోతున్నాడు, ఇంక ఈ ప్రపంచంలో నీ ఒకరుండు దక్క, నువ్వు తప్ప నాతో యుద్ధం చేసేవాడు ఎవడో కనపట్ల, కాస్త నీతో యుద్ధం చేసి నేను 4 వాదాలను ఉంది ఈ చేతులతో. ఏం గొప్పవాడండి వాడు, దేవా ఇంక మిగిలింది ఏమిటి, నా చేతులతో యుద్ధం చేసి పడగొట్టడానికి నీ ఒకరుండు తప్ప, నా నీ ఒక్కడ తప్ప మరెవరు లేరు అన్నట్ట. అప్పుడు నిటలాక్షుడు పళ్ళు పటపట కొరికి, నా కోసం తపస్సు చేసి నన్ను కాపలావాడిగా గుమ్మం దగ్గర పెడతావా, పెట్టి పిడికెడు బూడిదేమో రోజు నైవేద్యంగా పంపుతున్నావా, ఇది సరిపోక 1000 చేతులు ఇమ్మంటే ఇస్తే ఆ 1000 చేతులతో నాతో యుద్ధం చేస్తావా, మూర్ఖుడా. నేను భక్తులని రక్షించేవాడిని కాను, శిక్షించేవాడిని కాను, నీవు చివరికి నా మీదకే చెయ్యెత్తావు, అయినా నేను క్షమిస్తున్నాను, కారణం నువ్వు నా భక్తుడివి, ఇంకా నీ మీద వాత్సల్యం పోలేదు, నీ చేతుల తేట తీరే రోజు వస్తుంది రోహి, అప్పుడు నువ్వు చేతుల నుంచి రక్తం ఊటకారినట్టు కారుతూ ఉంటే, తాట తీస్తూ ఉంటే అవతలవాడు అప్పుడు హాటక ఈశ్వర రక్షించు రక్షించు అంటూ నన్ను పట్టుకుని ప్రార్థించే రోజులు వస్తాయి. విను, మూఢచిత్త నీ కేతనమెప్పుడు అకారణంబ దారుణిపోయిబడు, మూర్ఖుడా నీ జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, కోట మీద జెండా ఉంటుందండి, మీరు చూసారుగా గుళ్ళో జెండా ఎలా ఎగురుతుంది, అలాగే వాడు కోట గోడ మీద పెద్ద బురుదు ఉంది, ఆ బురుదు మీద జెండా ఎగురుతూ ఉంటుంది, ఆ జెండా తనంత తాను గాలి లేకుండా ఏ కారణము లేకుండా కుప్పకూలినప్పుడు నా అంత వాడితో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం జరిగినప్పుడు నన్ను మళ్ళీ పిలువు, లేదంటే ఇక పిలిచే అవకాశం ఉండదు నీకు, ప్రస్తుతానికి నోరు మూసుకునేట్టుకు పో అన్నట్ట. ఇప్పటికీ అర్థం కాలేదు మూర్ఖుడికి, ఆహా నా జెండా ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు అలాంటి వాడు వస్తాడో, ఎప్పుడు యుద్ధం చేస్తానో అనుకున్నాడు తప్ప ఆ యుద్ధం చేస్తే ఎంత ప్రమాదం ఇంకా వాడికి అర్థం కాక ఆ జెండా పడడం కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోయాట పాపం. అందుకే రాక్షసులు అన్నారు వాళ్ళని, మూర్ఖులు అంటారు వాళ్ళని. ఇది జరిగిన మరునాడు ఆయనకు కూతురు ఉంది, ఆ కూతురికి జరిగిన మరునాడు కూతురు ఉండడం కాదు, కూతురు ఎప్పుడో ఉంది, జరిగిన మరునాడు ఆ కూతురికి కాలు వచ్చింది, అది తెలుసుకోండి. మళ్ళీ ఆయనకి చాలామంది కూతుళ్ళలో ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు ఉష, చాలా అందగత్తె. ఈ ఉషాదేవి చెలికత్తి పేరు చిత్రరేఖ, మంత్రి కుంభాండుని కూతురు. బలిచక్రవర్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బాణాసురుడికి ఒక మంత్రిని ఇచ్చాడు, ఈ మంత్రి పేరు కుంభాండు, వాడు కొంచెం అసురమాయలు ఎరిగినవాడు. ఈ కుంభాండు కూతురు చిత్రరేఖ, రకరకాల శాంబరీ మాయలు ఉన్నటువంటి మాయావిని. చిత్రరేఖ ఉష ఇద్దరు ఎంతో ఐకమత్యంతో ఉండేవారు. ఇద్దరు ఒక రోజున మంచం మీద పడుకున్నారు, ఉషాదేవికి ఆ రాత్రి కాలొచ్చింది, ఆ కలలో నల్లగా ఉన్న ఒక మహానుభావుడు, మంచి సుందరుడు, తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడు వచ్చి కౌగిలించుకుని మెడలో దండ వేసినట్టు కల వచ్చింది. టక్కు లేచిపోయింది ఈమె. లేచిపోయి చెలి చెలి అని పక్కనున్న చిత్రరేఖను లేపింది. ఏమిటి చెలి అర్ధరాత్రి లేపేమంటే, చెలి కళ్ళల్లో నన్నొక్క సరసీరుహ నేత్రుడు దివ్యహార కొండల కమనీయమూర్తి. కలలో ఒక పురుషుడు కనపడ్డాడు. అందమైన హారాలు, చెవులకి కుండలాలు, కిరీటం ధరించాడు. అతడు నడుస్తూ ఉంటే సింహం నడిచినట్టుగా ఉంది. ఎంత అందగాడు అనుకుంటున్నావు? నీలమేఘఛాయ శరీరుడు, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు. వాడు నన్ను కౌగిలించుకుని మెడలో దండేశాడే, ఎంతలో కళ చెదిరిపోయింది. అతడు నాకు భర్త కాకపోతే నేను బతకలేను అన్నది. నేను చచ్చిపోతానని కానీ చచ్చకు చచ్చకు, నేను వాడెవడో ఏమిటో కనుక్కుంటాను అని వెంటనే విడ తన మహామాయతో నేను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి బొమ్మలు వేస్తాను. అందులో నీవు కలలో చూచిన వాడిని గుర్తుపెడితే వాడిని నీ దగ్గరికి నా శాంబరీమాయతో పట్టుకొస్తాను అని వరుసగా చెక్క 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 బొమ్మలు వేసేసిన వాళ్ళు. ఏ వాట్సాప్ అంత స్పీడ్గా ఇవ్వదు మనకి, ఏ గూగులు చూపించదు అలాగా వేసింది కళింగరాజు వీడు. ఈ మధ్యనే బలరాముడి చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయినోడు బొమ్మ ఎందుకు? అయినా సరే వేసేసింది. ఇదిగో ఇతడు జరాసంధుడు, ఇతడు దుర్యోధనుడు, వీడు కర్ణుడు, మొత్తం శిశుపాలుడు. ఈ శిశుపాలుడు కూడా భవిష్యత్తులో చావబోతున్నాడు, వాడిని వరిస్తే ప్రమాదం నీకు. ఇలా అందరి గురించి జాతకాలు చెప్పి 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 ధర్మరాజు మొదలైన వాళ్ళని కూడా వేసి అందరినీ వేసేసింది. ఈయన సూర్యబాబు, కానీ ఈయన లాభం లేదు, ఆయనకి ఆల్రెడీ మాధవి ఉన్నాడు. ఇదిగో ఈయన సత్యప్రసాద్ గారు, ఆయన కూడా ఎక్కడికైనా భార్యా సమేతంగా వస్తాడు. ఇలా మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో చెప్పింది. రిటైర్ అయిన వాళ్ళని, అమరి వాళ్ళని, పెళ్ళి అయిన వాళ్ళని, కాని వాళ్ళని అందరి బొమ్మలు వేసి పారేసింది అందులో వాళ్ళు. ఆ కర్ణ శ్రీకృష్ణ పరమాత్మను చూపించింది. కంజాత శుభగాతృ కమనీయదళనేత్రు. ఆయన చాలా అందగాడు. కమనీయ శుభగాతృ కంజాత దళనేత్రు వసుధా కళత్రు పావన చరిత్రు. ఎన్ని విశేషణాలు వేశారు చూడండి. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, కమనీయమైన అందమైన శరీరం కలిగిన వాడు, వసుధా కళ్ళత్రు భూదేవి వల్లభుడు, భూదేవిని భారీగా పొందినవాడు, పావన చరిత్రుడు ఆయన. ఈతడు శ్రీకృష్ణుడు, ద్వారకా నగరాధీశుడు. అనగానే కొంచెం ఇదే పోలికలు కనపడ్డాయి, కానీ ఇంత వయస్సు ఉండదు అన్నది. ఓహో, అయితే బహుశా ఈ వంశం వాడై ఉంటాడని ఇప్పుడు ప్రజుమ్నుడు వేసింది. ఆ దగ్గరకు వచ్చి ఇలాగే అనిపిస్తున్నాడు, కానీ ఇతనికి కూడా కొంచెం ముదురు వయస్సు ఉంది. అతడి దగ్గర ఇంత ముదురు లేదు, కొంచెం లేత. అనగానే సందేహం లేదు, బహుశా ఈయన కొడుకై ఉంటాడని అనిరుద్ధుని వేసింది. ఆ అనిరుద్ధుని చూడగానే మూర్చిపోయినంత పని అయిపోయింది వీడికి. వెంటనే చెలికెత్తిని కౌగిలించుకుని, అసలు నువ్వు నా చెలివా? అబ్బెబ్బెబ్బే కాదు, నా పాలిటి బంగారం లాంటి బచ్చలివి అంటూ ఊపి మెచ్చుకుని తెగ పొగిడేసింది. నీ ఇలాంటి స్నేహితురాళ్ళు ఎంతమందికి దొరుకుతారు? ఎంతసేపు స్నేహితులు డబ్బులు ఖర్చు పెట్టి హోటళ్ళలో తిప్పేవాళ్లే తప్ప. కానీ నువ్వు నాకు కలలో కనిపించినటువంటి పురుషోత్తముడి పటం వేసి చూపించావు. ఎవడే ఈతడు అనగానే, ఈతడు మహానుభావుడు, శ్రీకృష్ణ పరమాత్ముని పౌత్రుడు, ప్రజ్యుమునిని కుమారుడు. ఈతడు ప్రస్తుతం రుక్మకేశ అనే ఆవిడకి భర్త. అనగా ఎంతమంది భర్తలు అయితేనేంటి, ఎంత భార్య భార్యలు అయితేనేంటి, ఈతడు లేక నేను ఉండలేను అన్నదట. నువ్వు మూర్చిపోకు, కొంచెం రాత్రి దాకా ఆగితే చీకట్లో వెళ్ళి నేను ఆయన అపహరిస్తాను. భార్యాభర్తలు వేరు చేయడం తప్పే, కానీ నీకోసం ఆ పని కూడా చేస్తాను. క్లిష్టమైన ద్వారకా నగరానికి పెడతారు, ఎందుకంటే ద్వారకా నగరాన్ని అదృశ్య శక్తి రక్షిస్తూ ఉంటుంది, కృష్ణశక్తి రక్షిస్తుంది. అయినా కృష్ణుడికి దండం పెట్టి పెడతాను అని ఆ రాత్రివేళ తన మహామాయతో, శాంబరీ మాయతో, ఎక్కడి నర్మద, ఎక్కడి పరమ పవిత్రమైన ద్వారకా నగరం ఇక్కడికి వచ్చింది. సాధారణంగా ఇక్కడికి ఎవరు రాలేరని చెప్పానుగా, శ్రీకృష్ణుడి చక్రం అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటుంది అక్కడ. ఎవడన్నా వస్తే నరికి అవతల బారేస్తుంది. కానీ జరగవలసిన ఘట్టం ఒకటి ఉంది కనుక కృష్ణుడి చక్రం అలా తప్పుకుంది. అప్పుడు ఆమె లోపలికి వచ్చింది, ఆ నగర శోభ చూసింది, పులకించిపోయింది. ఎక్కడ చూసినా రాత్రిపూట కూడా బృందావనంలో చేసినట్టుగా ఇక్కడ కూడా భజనలు చేస్తున్నారట, కృష్ణ కృష్ణ అంటూ. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమూర, నందలాల నీ పేరెంతో మధురమూర అంటూ పాడుతూ ఉంటే ఆ పాటలు విని కొంత పరవశించింది. ఇంకొంచెం చీకటి పడ్డాక అందరూ నిద్రపోతున్న తర్వాత అంతఃపురాలన్నీ గాలించింది, చిటికలో గాలించేసింది ఆవిడ మాయ వల్ల. చివరికి ఒక చోట తన భార్యతో పాటు మంచం మీద పడుకున్నవాడిని చూసింది. భార్యామణిని తన మాయతో మరో మంచం మీద పడుకోబట్టి మంచంతో సైతం ఎత్తుకుపోయింది. ఇదే మాయాబజారు. రిమ్మును తీసుకుపోయి ఉషాదేవి మందిరంలో పెట్టింది. ఇక ఉషాదేవికి మతిపోయి, అసలు నీలాంటి స్నేహితురాలికి ఎంత సన్మానం చేసినా తక్కువే, నీకు శాలువాలు కప్పిస్తాను, గండపెండేరాలు వేయిస్తాను, నీకు మంచి బట్టలు పెట్టిస్తాను, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ గదిలోంచి వెళ్ళిపో పక్కకి, రేపు చేస్తాను సన్మానం. మళ్ళీ వీడు వచ్చాడు కదా, అందుకని ఎక్కువసేపు ఉండకని పంపిందిట. పంపి ఇంత గంధం తీసి పోసింది. ఈ గంధం ఒంటికి పోయిగానే ఆయనకి మెలకు వచ్చింది. నేను ఎక్కడున్నాను అని చూస్తే ఆయన ఎక్కడున్నాడో ఆయన తిరిగట్లేదు, కానీ ఎదురుకుండా పరమసుందరి కనపడింది. సుందరీమణి గంధం పూస్తే ఈయన కూడా కాస్త గంధం పూశాడు. ఇంకేముంది, ఇద్దరు అక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నారు. గంధాలు పూసుకున్న తర్వాత 4 నెలల కాలం అక్కడ ఉండిపోయాడు ఆయన. ఇక ఈ 4 నెలల కాలం తలుపులు తీసేది కాదు, ఈ బయట ఉన్న అంతఃపుర పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి గది శుభ్రం చేస్తామంటే వద్దు నేనే శుభ్రం చేసుకుంటాను అనేది, అన్ని పదార్థాలు లోపలికి పంపండి నేనే చూసుకుంటాను అనేదిట. మొత్తం మీద ఇంటి తలుపు తీయలేదు, ఆ విశాల భవనం యొక్క మందిరం తీయలేదు. 4 నెలల కాలం ఇట్టే గడిచిపోయిందిట. సప్తాహాలు గడిచిపోవట్లా మనకి, 4 నెలలు గడిచింది. ఇప్పుడు ఉష గర్భవతి అయిపోయింది. ఎందుకు ఒక రోజున చెలికత్తు లోపలికి వచ్చి ఆవిడ గర్భాన్ని చూచి ఆవిడ శరీరాన్ని చూసి కనిపెట్టారు, ఈవిడ గర్భవతి అని. వెంటనే గుజగుజలాడారు, అంతఃపురంలో 4 నెలలుగా మనల్ని రానివ్వట్లేదు, ఎవడో వచ్చి ఉంటాడు లోపలికి, లేకపోతే గర్భం ఎలా ధరిస్తుంది, రాజుగారికి చెప్పడమా మానడమా, చెప్పకపోతే మన శిరస్సులు తెగిపోతాయేమో, రాజుగారు మనల్ని సంహరిస్తాడేమో అని కంగారు పడి చివరికి అందరూ కలిసి ధైర్యం తెచ్చుకుని, మహారాజా మమ్మల్ని క్షమించండి అనగానే అభయం ఇచ్చాను చెప్పండి అన్నాడు వాణాసురుడు. మీ కుమార్తె ఉష ఉన్న గదికి రేయింబవుళ్ళు కాపలాకి వస్తున్నారు, కాపలా భటులు, మేము లోపల ఉంటాం, ఇంతమంది ఉన్న కనుగప్పి లోపలికి ఎవరో పురుషుడు వచ్చాడు, ప్రస్తుతం నీ కూతురు గర్భవతి, సందేహం లేకుండా గర్భవతి అనగానే అతడు పళ్ళు పటపట కొరికి, ఎవడ్రా వాడు, వాడెవడో బంధించండి అని సైనికుల్ని పంపాడు. సైనికులు లోపలికి వచ్చి అప్పుడే ఉషతో మాట్లాడుతున్న అనిరుద్ధుని చూశారు. అనిరుద్ధుని పట్టుకోపోతుంటే మహాపరాక్రమవంతుడైన వెంటనే వాళ్ళ చేతిలో కత్తిలో అక్కుని వాళ్ళందరినీ నరికి అవతల పారేశాడు. 2000 మంది సైనికుల్ని క్షణంలో పీనుగు పెంటలు చేసి పారవేశాడు. ఆ తర్వాత ధనుస్సు పుచ్చుకుని నిలబడ్డాడు, ఎవడొస్తాడో రండని. 2000 మంది సైనికుల్ని చంపిన విషయం తెలుసుకున్న బాణాసురుడు స్వయంగా తానే వచ్చి చూశాట. ఎదురుగుండ పరమసుందరాకారుడు శ్రీకృష్ణమూర్తికి మరొక రూపం అన్నట్టుగా ఉన్న అనిరుద్ధుడిని చూసి ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరికి మధ్యన మహాయుద్ధం జరిగింది. అనిరుద్ధుడు తక్కువడా మరి, బాణాసురుడు కూడా చితక్కొడితే అప్పుడు బాణాసురుడు వీడిని ఇలా కాదు పట్టుకోవడం అని, క్రుద్ధుండై అహిపాశ నిబద్ధంగా వించినప్పుడు శివుడు ఆయనకి నాగపాశములు ఇచ్చాడు. అంటే పాములు తాళ్ల రూపంలో శత్రువుల్ని కట్టేటటువంటి ఒక మంత్రం అన్నమాట. ఆయన దగ్గర పాములు ఉంటాయి, శివుడిచ్చిన పాములు. ఈ పాములు పైకి తీసి ఓ మంత్రం చదివి విడిచిపెడితే ఈ పాములు వెళ్ళి శరీరాన్ని చుట్టబెడతాయన్నమాట. అదే నాగాస్త్ర బంధనం. లక్ష్మణుణ్ణి రాముణ్ణి ఇంద్రజిత్తు ఈ నాగాస్త్రంతో బంధించాడు. అటువంటి అహిపాశంతో బంధించగానే అస్త్రాలు వచ్చి వాడిని చుట్టుముట్టే కింద పడిపోయాడు. పడిపోగానే తీసుకెళ్ళి చెరసాల్లో పారవేశాడు. ఏమే దిక్మాల కూతురా, ఇదేం పనే నీకు అని 2 బొగ్గబోట్లు పొడిచి వెళ్ళిపోయాడు. కూతురు ఎక్కువ అనలేడు, కూతురు మీద ప్రేమ గనక. అల్లుండి బంధించాడు. అప్పటికి 4 నెలలు గడిచిందిగా, ద్వారకానగరం అంతా గగ్గోలు అయిపోతుంది. పరమ పవిత్రమైన ద్వారకానగరంలోకి ఎవడో రాత్రి వచ్చి కృష్ణుడి మరుమణ్ణి ఎత్తుకుపోయాడు, ఎవడు వాడు అని ఆరాలు తీశారు. ఎవరికీ ఏం తెలియడం లేదు. పాపం రుక్మిణి కూడా వచ్చి, మన మనవడండి అంటే మన మనవడా ఏమయ్యాడు అంటాడే తప్ప ఈయన చెప్పట్లేదు. అందుకే కృష్ణుడు కపట నాటక సూత్రధారన్నారు, ఆయనకి తెలియదే ఉంది కదా. ఇంతలో శారద కోమల నీరద పారద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారద మహర్షి వచ్చెను. శరత్కాల మేఘంలా తెల్లగా ఉండేవాడు, పాదరసంలా తెల్లగా ఉండేవాడు పరమ పూజ్యుడు నారదుడు అక్కడికి వచ్చాడు. వెంటనే అందరూ నమస్కరించారు. బలరాముడు, దేవకి, వసుదేవుడు మొదలైన వాళ్ళంతా సాష్టాంగ నమస్కారం చేసి, సమయానికి వచ్చావు మహాత్మ, మా అనిరుద్ధుడు ఏమయ్యాడో తెలియక గిజగిజలాడుతున్నావు, ఎక్కడున్నాడని అడిగితే అదే చెప్పడానికి వచ్చాను, ఆయన ప్రస్తుతం బాణాసురుడి చెరసాల్లో ఉన్నాడు, తన కుమార్తె ఉషని పెళ్లి చేసుకున్నందుకు ఆగ్రహించిన బాణాసురుడు అతన్ని నాగపాశ బంధంతో చెరసాల్లో పారవేశాడు. కాళ్ళకి చేతులకి పాములు సంకెళ్లల్లా చుట్టుకుని ఉండగా కథలు లేకుండా పడున్నాడనగానే యాదవులందరూ సముత్సాహంతో లేచారు. ఓరి బాణాసురా, నీకెంత వదనరా, ఎంత కావరనరా, నీ సంగతి చూస్తామని బయలుదేరారు. మహాయాదవ సైన్యం అప్పటికప్పుడే హుటాహుటిని యుద్ధానికి బయలుదేరింది. బలరాముడు, సాత్యకి, గదుడు, సాంబుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రద్యుమ్నాదులు శ్రీకృష్ణ పరమాత్మని ముందు పెట్టుకుని మొత్తం మహాసైన్యంతో సోనపురానికి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన బాణాసురుడు కూడా యుద్ధ సన్నద్ధం చేశాడు. ముందుగా కాపలా వాళ్ళని జయించి కదా లోపలికి వెళ్ళాలి, శివుడిని కాపలా పెట్టాడు వాడు. అందుకని శివుడు ఏం చేశాడు, కృష్ణుడి దగ్గరికి రహస్యంగా వచ్చి, పరమాత్మ కాసేపు మాతో యుద్ధం చేయండి, మీరు కూడా సామాన్యులాగే రెండు దెబ్బలు తిని పారిపోయినట్టు నటిస్తాం మేము, మేము కాపలా ఉండగా మీరు లోపలికి వెళ్ళకూడదు, మనిద్దరం యుద్ధం చేస్తే ఈ ప్రపంచంలో యుద్ధం ఎప్పటికీ తెగదు, కాబట్టి భక్తుడిని రక్షించాలి, అలాగని భక్తుడికి ఇచ్చిన వరం తప్పకూడదు కనుక యుద్ధం చేద్దామన్నట్ట. ఇంకేముంది, విచిత్ర యుద్ధం ఉండవు. బలరాముడు వెళ్ళి కుమారస్వామితో యుద్ధం చేశాడు, విఘ్నేశ్వరుడు ప్రద్యుమ్నుడితో యుద్ధం చేశాడు, శివుడు విష్ణువుతో కృష్ణుడితో యుద్ధం చేశాడు, నందీశ్వరుడు వచ్చాడు గదుడితో యుద్ధం చేశాడు, ప్రమథగణాలకి యాదవ సైన్యానికి వచ్చిన మహాయుద్ధం జరిగింది. ఆ సమయంలో జృంభణ బాణం శివుడి మీద వేశాట కృష్ణుడు. అంటే ఏమిటి, సమ్మోహన అస్త్రం అన్నమాట. అస్త్రం వేయగానే శివుడు ఏమి ఎరగనట్టుగా అని స్పృహ తప్పి నందీశ్వరుడి మీద వాలిపోయాడు. నందీశ్వరుడు తీసుకుని కైలాసానికి పట్టుకుపోయాడు. ముందే వరం ఇచ్చేటప్పుడే బాణాసురుడితో శివుడు ఏమన్నాడు తెలుసా, యుద్ధములో నన్ను ఎవడైనా జయించేంతవరకే నేను నీ కాపలా ఉంటాను, ఎవడైనా నన్ను జయిస్తే మాత్రం నేను కాపలా పని మారి కైలాసానికి వెళ్ళిపోతాను అన్నట్టండు. ఆ మాత్రం టెక్నిక్ ఉపయోగించాడు. అప్పుడు వాడేమనుకున్నాడు, నిన్నెవడు జయిస్తాడో అన్నాడు, ఏమో గుర్రం ఎగరావచ్చు అలాగే నన్ను ఎవడైనా జయించవచ్చు అన్నాడు ఈయన. ఇదిగో ఇందుకన్నమాట ఎడం పెట్టాడు. అలాగే బలరాముడు వేసిన అస్త్రంతో కుమారస్వామి స్పృహ తప్పిపోయినట్టు నెమలి అన్నాడు, నెమలి వచ్చింది దాని మీద పడుకుని ఆయన వెళ్ళిపోయాడు, భర్త మీద పడుకున్నట్టుగా పడుకుని. ఇలా ఎవరికి వాళ్ళు ఓడిపోయినట్టు వెళ్ళిపోయారట యుద్ధరంగంలో నుంచి. భలే యుద్ధం జరిగిందండి, ఘోర యుద్ధం. ఆ యుద్ధం చూడడానికే ముచ్చటగా ఉంది. శివపరివారానికి కేశవ పరివారానికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగి వెళ్ళిపోగానే శివుడి దగ్గర ఒక జ్వరం ఉన్నది, ఒక భయంకరమైన వేడి శక్తి అన్నమాట, తాపం కలిగించేది. దానికి మూడు తలలు ఉంటాయి. దానిని రక్షణగా శివుడు బాణాసురుడికి ఇచ్చాడు. ఈ పరివారం వెళ్ళిపోయినప్పుడు అది కూడా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా ఏయ్ నన్ను శివుడు బాణాసురుడికి ఇచ్చాడు కాబట్టి నేను ఈ కృష్ణుడి సంగతి చూస్తానని శివజ్వరం మహావేగంగా అగ్నిజ్వరలు కమ్ముకుంటూ కృష్ణుడి కేసు వచ్చింది. అప్పుడు కృష్ణుడు తన వైష్ణవ జ్వరాన్ని పంపాడు. శివజ్వరం వేడిగా ఉంటుంది, ఇది శీతలంగా ఉంటుంది. ఆ వేడిది ఈ చల్లనిది ఈ రెండూ ఢీ కొట్టుకున్నాయట. అగ్ని మీదకి నీళ్లు పోసినట్టు అయిందనమాట ఈ వైష్ణవ జ్వరం వల్ల. ఈ రెండు యుద్ధం చేయగా ఈ వైష్ణవ జ్వరం శివజ్వరాన్ని నాలుగు మొత్తింది, చితక్కొట్టింది. అప్పుడు ఆ శివజ్వరం ఏడుస్తూ, ప్రభు నేనేదో బాణాసురుడికి సాయం చేయడానికి శివుడు పంపగా వచ్చాను, ఇప్పుడు ఈ వైష్ణవ జ్వరం నన్ను చితక్కొడుతున్నది, దీని నుంచి నన్ను రక్షించరగా. పరమాత్ముడు, మీరిద్దరూ మహాత్ములు, శివుడు చెప్పిన వాటి ఒకళ్ళు, విష్ణువు చెప్పిన వాటి మరొకళ్ళు వినేవాళ్ళు. ప్రస్తుతం ఈ దుర్మార్గుడికి సాయం కోసం వచ్చి నువ్వు దెబ్బలు తింటున్నావు, నిన్ను విడిచిపెడుతున్నాను, వెంటనే కైలాసానికి పో అన్నట్ట. ఈ శివజ్వరం శ్రీకృష్ణుడికి నమస్కరించి కైలాసానికి వెళ్ళిపోయింది. వైష్ణవ జ్వరాన్ని ఆయన ఉపసంహరించాడు. ఇంత గందరగోళం జరగగానే బాణాసురుడు ఇక తనకి సాయం చేసే శివుడు లేడని తెలుసుకుని యుద్ధానికి బయలుదేరబోతూ ఉంటే ఢామని జెండా విరిక్కిందబడిందిట. ఓ భలే భలే, జెండా విరిగిందోయ్, ఇక నా చేతుల తీట తీరుతుందోయ్ అని యుద్ధానికి బయలుదేరి వచ్చాడు వాడు. హఠాత్తుగా తనంత తానే జెండా పడితే వాడు ఆనందపడిపోయి వచ్చాట. వేయి చేతులు ఉన్నటువంటి అతన్ని మొయ్యడానికి మామూలు రథం అంటండి అది, ఏకంగా భూమిని పట్టుకొచ్చి రథం చేశారా అన్నంత పెద్ద రథం. దానికి 32 చక్రాలు ఉన్నాయట, పెద్ద పెద్ద చక్రాలు, పూర్తిగా మహాబలమైనటువంటి చెక్కతో తయారు చేయబడిన, చెక్క చుట్టూతో ఇనపబద్దీ వేయబడిన చక్రాలు, 32 చక్రములు ఉన్నటువంటి దానిని 1000 పిశాచెపు గాడిదలు లాగుతున్నాయట. కంచర గాడిదలు కావు, పిశాచెపు గాడిదలు. అన్ని గాడిదలు లాగుతున్నటువంటి రథం మీద మన అడ్డగాడిద గారు బయలుదేరారు. ధనుస్సులు 500 పుచ్చుకున్నట, 500 చేతుల్లో 500 ధనుస్సులు పుచ్చుకుని ఇంకో 500 చేతులతో బాణాలు ఎక్కుపెట్టి యుద్ధం చేశాడు కృష్ణుడితో. మహాయుద్ధం జరిగింది. ఇంతలో కృష్ణుడు ఒక బాణంతో వాడి కిరీటం నరికేశాడు, మరో ధనుస్సుతో వాడి ధనుస్సు నరికాడు, వాడి చేతిలో ఉన్న ధనుస్సులన్నీ నరికితే వాడు మళ్ళీ ధనుస్సులు తీస్తే అవి కూడా నరికేశాడు. ఆ తర్వాత వాడి కత్తులు నరికాడు, వాడి పిశాచపు గాడిదలు చంపాడు, రథచక్రాలు విరగొట్టాడు, ఢామని కింద పడిపోయాడు. వాడు శ్రీకృష్ణుని ఇంకో బాణంతో వాడిని చంపేసేవాడేమో. ఇంతలో ఈ బాణాసురుడికి తల్లి పేరు కోటర, కొడుకంటే ప్రేమ కదా, అమ్మ బాబో నా కొడుకు కృష్ణుడి చేతిలో చచ్చిపోతాడేమోనని వెంటనే పరిగెత్తుకుంటే అక్కడికి వచ్చి గొడ్డిప్పుకొని దిశమలతో జుట్టల విరబోసుకుని నిలబడింది. వెంటనే కృష్ణుడు ఛీ అని పక్కకి తల తిప్పుకున్నాడు. తల తిప్పుకోగానే చూసామని నేను రక్షించడానికి చివరికి వ్యవస్థనే వచ్చాను, పారిపోవంది. వెంటనే వీడు నగరంలోకి పారిపోయాడు. ఈలోపు మంత్రి కుంభాండు ఓ పెద్ద రోకలి వేసుకొచ్చాట. ఇక ఆ రోకలు యుద్ధం చేయాలంటే బలరాముడే, ఆయన రోకలు వచ్చుకున్నాడు. ఇద్దరు రోకళ్ళు పుచ్చుకుని వెనక్కి ముందుకి ఘోర యుద్ధం చేశారండి, భయంకర యుద్ధం చేశారు. ఢామ్ ఢీమ్ అని కొట్టుకున్నారట. క్రమంగా బలరాముడు విజృంభించి తన రోకలితో కుంభాండు నెత్తి మీద కొట్టగానే వాడి తల చక్కని బాగా ఎండిపోయిన కురిడీ కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయింది. అందులో ఉన్న కొబ్బరికాయ ముక్కలు ఇలా పడతాయే కురిడీ కొబ్బరికాయ కొట్టినప్పుడు, అలా వాడి తలలో ఉన్న మాంసం ముక్కలు తున తునకలై నలు దెసల చల్లా చెదరుగా పడిపోయి. ఈలోపు బాణాసురుడు నగరంలోకి వెళ్ళి మళ్ళీ అలంకరించుకొని మళ్ళీ ఇంకో రథం సిద్ధం చేసుకుని రెండో మారు యుద్ధానికి వచ్చాడు. ఈ రెండో మారు యుద్ధానికి రావడంతో కృష్ణుడు అందరూ ఆగండని చక్రాన్ని విడిచిపెట్టాట. చక్రం బర్రును బయలుదేరింది. పొట్లకాయలు కూడా అంత తేలిగ్గా నరకలేము. అలా ఈ చక్రం వెళ్ళి పర్ర అని వాడి భుజాలు నరికేసింది మొదలంట. మళ్ళీ ఇక్కడ దాకా కరచతుష్టయంబు తప్ప అంటే నాలుగు చేతులు తక్కువగా మిగతా 996 చేతులు నరికేశాడు. ఆయన 1000 చేతుల్లో 4 మిగిలాయి, ఇంకా మిగతా 996 చేతులు పర్ర తెగుతూ ఉంటే అలా పడిపోతున్నాయట. ఆ చేతులు తెగి కింద పడుతూ ఉంటే రణభూమి ఒక యజ్ఞకుండం. యజ్ఞకుండంలో ఏం చేయాలి? నెయ్యి పొయ్యాలి. వీడి చేతులు తెగుతూ ఉంటే అందులోంచి వచ్చిన రక్తం వాడు సుర్కు సురవులతో నెయ్యి పోసినట్టుందనమాట. యజ్ఞకుండములా కనపడుతోంది రణాంగణం. రణభూమి అనే ఒక యజ్ఞకుండంలో వాడి చేతుల నుంచి కారుతున్న రక్తం నెయ్యి పడినట్టు పడింది. అంత ఘోర యుద్ధం జరిగింది. కాలకంఠుడు బాణుపై కరుణ కలడు కానా. కాలకంఠునికి శివునికి బాణాసురుడి మీద ఇంకా జాలి ఉన్నది. ఎంతైనా శిష్యుడు భక్తుడు, ఏదో తప్పు చేశాడు. అందుకని టక్కన యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు. దేవా, పరమాత్మ, వాసుదేవ, సర్వలోక సంహారక, సర్వలోక రక్షక, ఇతడు నా భక్తుడు. నేనిచ్చిన చేతుల వల్ల అహంకరించి తన పరాక్రమం చివరికి నా మీదే ప్రదర్శించాలనుకున్నాడు. అందుకే వాడికి ఆ శాపం పెట్టాను. నా అంతటి వాడితో యుద్ధంలో నీ చేతుల తీట తీరుతుందన్నాను. ఇవాళ నీ చేతిలో వాడు సర్వనాశనం అయ్యాడు, కానీ వాడిని సంహరించకు, నా భక్తుడిని రక్షించు అన్నట్ట. వెంటనే కృష్ణుడు చిరునవ్వు నవ్వి, మహాత్మా, నీ మాట ఎలాగో మన్నిస్తాను. అదే కాక ఇంకొక కారణం చేత కూడా వీడిని చంపను. నేను ప్రహ్లాదునికి వరం ఇస్తూ నీ వంశం వాళ్ళని సంహరించను నా చేతులతో అన్నాను. అందుకే ప్రహ్లాదుడిని కానీ, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడిని కానీ, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తిని కానీ నేను చంపకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించడానికి ఇదే కారణం. ఆ బలి కొడుకు వీడు, ప్రహ్లాద వంశస్థుల్ని నేను చంపను. కానీ వీడి అహంకారం వీడితో పాటు ప్రపంచానికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతోంది. ఆ అహంకారానికి మూల కారణం చేతులు. అందుకే చేతులన్నీ నరికి అవతల పారవేశాను. ఇక 4 చేతులతో వీడు నిరహంకారుడై నిరస్తపాపుడై ఈరోజు నుంచి నీ పరివారంలో ఒకడవుతాడు. ఈ భూమిని విడిచిపెట్టి కైలాసం చేరతాడు, నిన్నే సేవిస్తాడు, నిన్నే పూజిస్తాడు, ముక్తి పొందుతాడు అని దీవించి, నాయన దుఃఖించకు, ఏది ఇలా దగ్గరికి రా అన్నట్ట. కృష్ణుడి దగ్గరకు వచ్చాడు బాణాసురుడు. చేతులు తెగిపోవటం వల్ల వాడి శరీరం చాలా వికృతంగా ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, మొదలంటా చేయి తెగిపోయి అందులోంచి నెత్తులు వస్తూ ఉంటే ఇప్పుడు ఆ శరీరం ఎలా ఉంటుంది? పైగా నెత్తులు అలా కారగా వాడు నీరసిస్తాడు. అందుకని ప్రేమగా అలా నిమిరేటండి. ఆయన నివరగానే అసలు ఇంత పూర్వం 996 చేతులు ఉన్నట్టు కానీ తెగినట్టు కానీ ఒక్క మచ్చ లేకుండా కేవలం వాడు 4 చేతులతో పుట్టినట్టే ఉన్నాడు. స్వామి కరుణ వల్ల ఆరోగ్యంగా తయారయ్యాడు. ఆ తర్వాత కృష్ణుడి కాళ్ళ మీద పడి, ప్రభు, నేనెంత నా బ్రతికెంత నీతో యుద్ధం చేయటం ఏమిటి? పరమేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి వరమిస్తే ఆ వరాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక దుర్వినియోగం చేసుకుని ఆయనతో యుద్ధం కోరాను. అందుకే నా అహంకారం తగ్గింది. ఇక నుంచి నేను శివుడి సేవ చేసుకుంటాను, శివకేశవుల మధ్య భేదం పాటించను అని కాళ్ళకి నమస్కరించి శివుడి కరుణ, కృష్ణ కరుణ కూడా పొంది అల్లుణ్ణి చెరసాల నుంచి వేడికి తీసుకొచ్చి అలంకారం చేయించి కూతురుతో పాటు కానుగ్గా పంపాడు. వారంతా తిరిగి ద్వారకానగరం వేయించేశారు. పరమ పవిత్రమైన ఉషానిరుద్ధుల వివాహము, బాణాసురుడి అహంకారం తొలగిన ఘట్టం, శివకేశవులిద్దరూ ఒకే చోట చేరినటువంటి ఈ దివ్య ఘట్టం విన్నటువంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ జ్వర బాధలు ఉండేటువంటి, జ్వరం వల్ల మరణం రాదు. కొంతమంది జ్వరం వచ్చి చచ్చిపోతారండి. ఈ కథ ఇందాక శివజ్వర వైష్ణవ జ్వరాలు కూడా వచ్చాయి కదా, అందువల్ల ఈ కథ వింటే జ్వర బాధ వల్ల నశించాడట. వాడికి ఎటువంటి రోగము వాడిని సంపదు, కేవలం సహజ మరణం, వార్ధక్యం వల్ల వచ్చే మరణం తప్ప అనారోగ్యాదుల వల్ల వచ్చే మరణం రాదు. వీరంతా శ్రద్ధగా విన్నారు అనుకుంటున్నాను, నిద్రపోకుండా వింటే మీకు తగిన ఫలితం వస్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి గోవిందా.